നാരായണം നമസ്കൃത്യ നരഞ്ചൈവ നരോത്തമം ദേവീം സരസ്വതീം വ്യാസം തതോ ജയമുദീരയേത്. സത്രാജിത്തു നിശാചര ശത്രുനകും കീടു ചേസി സദ്വനയമുതോ പുത്രി ശമന്തകമണിയുനു മൈത്രിങ്കൊനി തെച്ചിയിച്ച മനുജാധീശ. ഇപ്പോൾ പരീക്ഷത്തിക്ക് തദനന്തര കഥ ചെപ്പടം മുതലിട്ടാടു സുക്കുടു. ద్వారకానగరంలో భోజవంశంలో పుట్టిన సత్రాజిత్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కృష్ణుడికి చాలా అపకారం చేశాడు, కృష్ణుడిని తిట్టాడు, ఆ తర్వాత పశ్చాత్తాపం పొందాడు. తన పుత్రికని సత్యభామని శమంతకం అనే మణిని శ్రీకృష్ణుడికిచ్చి పెళ్లి చేశాడు. తద్వారా మళ్ళీ ఆయన తరించాడు అని క్లుప్తంగా కట్టే కొట్టే తెచ్చానట్టుగా చెప్పాడు. ఇలా క్లుప్తంగా చెప్పడం వచ్చండో పరీక్షత్తికి. రెండు నిమిషాల్లో చెప్పమంటే కూడా చెప్పగలడు, 200 నిమిషాల్లోనూ చెప్పగలడు. ఒక్క ముక్కలో చెప్పేశాడు కదా శమంతక ఉపాఖ్యానం. సత్రాజిత్తు నిశాచర శత్రునకు కీడు చేసి సద్వినయముతో పుత్రి శమంతకమణియును మైత్రిం కొని తెచ్చి ఇచ్చే మనుజాధీశ. అనగానే ఇప్పుడు పరీక్షిత్ అన్నాడు, ఇలా కట్టే కొట్టే తెచ్చే అంటే మాకేం అర్థమవుతుంది, సంపూర్ణంగా ఈ కథ చెప్పు. ఎవడా సత్రాజిత్తు? అతడు సూర్యుడిని ఎలా మెప్పించాడు? శమంతకం ఎలా వచ్చింది? ఎందుకని అతడు కృష్ణుడిని నిందించాడు? కృష్ణుడు తన అభాండం ఎలా తొలగించుకున్నాడు? ఈ శమంతకమణి యొక్క కథంతా చెప్పాలి, సత్యభామ కృష్ణుల యొక్క వివాహం గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే రుక్మిణీ కళ్యాణం విన్న మేము సత్యభామ కళ్యాణం కూడా వింటేనే సాయంత్రం పూట 4 గంటలకి సత్యభామ సమేత రుక్మిణీ సమేత కృష్ణుడి కళ్యాణం చేసుకోగలుగుతాం. అందుకని కళ్యాణం చేసుకోవాలి కదా, అందువల్ల చెప్పమనగానే అప్పుడు ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. నీకు చాలాసార్లు చెప్పాను కదా పరీక్షిత్తు, భోజవంశస్థులు, కుకురు వంశస్థులు, అంధక వంశస్థులు, వృష్ణి వంశస్థులు, యదువంశస్థులు, సాత్వత వంశస్థులు, దాస్యార్హ కులస్థులు, ఇలా 8 రకములుగా యాదవులలో శాఖలున్నాయి. అందరూ ఒకటే, అందరూ మొదట్లో ఇయాతి వంశం వాళ్ళే, క్రమక్రమంగా విడిపోయారన్నమాట. నిజానికి ఎన్నో శాఖలు ఉంటాయండి, కానీ గోత్రం పురుషులు ఒకటే కదా. శ్రీవత్స గోత్రం వాడు ఏ శాఖలో ఉంటేనే వాళ్ళ వరుసగా భార్గవ చేవన అప్పునవాన ఎవరో జామ దగ్గర పంచార చేయమన కదా. ఈ పిచ్చాళ్ళు మా శాఖ అని చివరికి ఏ శాఖ లేక విశాఖలో పడతారు పోయి. తెలియక ఇవన్నీ కొట్టుకోవడం అన్నమాట, ఒట్టి మూర్ఖత్వం అనమాట. ఇప్పుడు కౌండిన్య గోత్రం ఉంది, ఆ గోత్రం వాడు ఏ శాఖలో ఉంటేనే వాడు అంత ఆరిజన్ కుండినుడు, అది మర్చిపోకూడదు. శాండిల్య గోత్రం ఉంది, అందరికీ శాండిల్యుడే మూలకారకుడు. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలి, తెలుసుకుంటే అజ్ఞానంతో కొట్టుకోకుండా ఉంటాం. మేము గొప్పవాళ్ళం, మా శాఖ గొప్పది, మా ప్రాంతం గొప్పది. ఈ ప్రాంతీయ భేదం, కులభేదం, శాఖాభేదం ఎంత వాణ్ణైనా పాడు చేస్తుందండో. అందుకే మానవ కథలో రాశాను, ఎట్టి వాణినైనా కులము శాఖయు మాయలో కోల్చవుకో, ఈ మాయలోంచి బయటపడనంతకాలం వాడికి ముక్తి రాదు. సరే, ఏం చేస్తాం, అదొక కాల ప్రభావం. అలాంటి ఈ శాఖల్లో భోజవంశంలో అక్రూరుడు, సత్రాజిత్తు, కంసుడు, శతధన్వుడు, కృతవర్మ వీళ్ళంతా అందులో పుట్టారు. వీళ్ళంతా భోజకులస్థులు అన్నమాట, భోజవంశస్థులు. అందులో అక్రూరుడు అన్నవాడు ఎలాగో కృష్ణుడి భక్తుడు, శతధన్వుడు అనేవాడు సత్రాజిత్తుకి మేనల్లుడు, కృతవర్మ యాదవులకి సేనాధిపతి అయ్యాడు కృష్ణుని ద్వారా. కృష్ణుడు కృతవర్మని యాదవ సేనాధిపతిని చేశాడు. వీడే మహాభారత యుద్ధంలో కౌరవుల తరపున పాల్గొని పాండవులతో యుద్ధం చేసిన వాడు. ముగ్గురే ముగ్గురు మిగిలారు కదా కౌరవుల్లో, కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ. అందులో ఈ కృతవర్మ ఒకడు. ఈ కృతవర్మ అభిమన్యుడికి పాఠం చెప్పినవాడు, అభిమన్యుడి చావుకు మూలకారకుడు అయ్యాడు. అంటే యుద్ధ ఎక్స్పార్టీలోకి వెళ్ళారంటే చాలండి బాబోయ్, పార్టీలు ఎంత డేంజరో ఆలోచించండి ఇప్పుడు మీకు. అలాగే మతం మారితే అంత కొంప ముంచుతారు. సరే, ఇదంతా పక్కన పెడితే, ఒక రోజున సత్రాజిత్తు సూర్యుడి యొక్క ఉపాసన స్వీకరించాడు, సూర్యుడిని పూజించాడు. సూర్యుడిని పూజించడం కాదట, సూర్యుడు మిత్రుడు అయ్యేటండు ఆయనకి, మైత్రి అని చెప్పారు అక్కడ. చూడండి మీరు భాగవతంలో సూర్యుడు చివరికి మిత్రుడు కూడా అయ్యాడు. భగవంతుడు కరుణాస్వరూపుడు. ఉదాహరణకి శివుడు ఉన్నాడు, కుబేరుడు ఆయన భక్తుడు, కానీ కుబేరుడిని మిత్రుడిని చేసుకున్నాడు, సఖ్యం చేశాడు. అందుకే కుబేరుడు మిగతా వాళ్ళకంటే ఒక ప్రత్యేక వ్యక్తి, కేవలం భక్తుడే కాదు శివుడికి మిత్రుడు. అలాగే సత్రాజిత్తు మిత్రుడు అని పిలువబడే సూర్యుడికి మిత్రుడు, భక్తుడు కూడా. ఆ ఉపాసనకి మెచ్చుకున్నాడు సూర్యుడు. ఆయనకి శమంతకం అని ఒక దివ్యమణి ఇచ్చాడు. ఈ మణి ఉన్న ప్రాంతంలో కరువు ఉండదు, కాటకం ఉండదు, దుర్భిక్షం ఉండదు, వర్షాలు సకాలంలో కురుస్తాయి, అనారోగ్యాలుండవు, మహమ్మారి భయాలుండవు. 8 బరువుల బంగారం ప్రతిదినము ఇస్తుందట ఏకంగా. 8 బరువుల బంగారం అంటే దాదాపు 12.5 కిలోల కంటే ఎక్కువ బంగారం, అంతంత బంగారం రోజు వచ్చి పడిపోతుందట. ఈ మణి సూర్యుడివ్వగానే దాన్ని కళ్ళకద్దుకుని శిరస్సున పెట్టుకుని సత్రాజిత్తు ఇంటికి రావడం మొదలెట్టాడు. అప్పుడు సత్రాజిత్తు మరొక సూర్యుడిలా వెలిగిపోయాడు, ధగ 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 వెలిగిపోయాడు. ఆ సత్రాజిత్తు శరీరం నుంచి వస్తున్న కాంతి చూచి ఊళ్ళో వాళ్ళు వణికిపోయారు. వాళ్ళు మూఢజనులు అన్నాడు భాగవతంలో. అంటే వాళ్ళకి పెద్దగా వివేకం లేదు, అందుకని వాళ్ళు పరుగు పరుగున కృష్ణుడి దగ్గరకు వచ్చారు. కృష్ణ, నారాయణ దామోదర నీరజ దళ నేత్ర కృష్ణ నిఖిలేశ గదాధారణ యోగీశ నమస్కారము నీకిత్తుమయ్య కళ్యాణ నిధి. నారాయణ దామోదర పద్మపత్ర నేత్ర నిఖిలేశ గదాధారణ యోగీశ్వర నీకు నమస్కారం, మమ్మల్ని అనుగ్రహించు. నువ్వు మహాత్ముడివి, వాసుదేవుడివి, వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన వాడివి, అందుకే నీ దర్శనం కోసం తరచుగా దేవతలు వస్తూ ఉంటారు. దివిజాధీశ్వరులెచ్చగిల్తురు కదా దేవేశోడ యాదవ వంశంబున గూఢమూర్తివి జగత్రానుండ వీసుండవు. ఈశ్వర, నువ్వు యాదవ వంశంలో రహస్యంగా మానవుడిగా తిరుగుతున్నావు. నిజానికి నీవు మానవుడివి కాదు, పరమాత్ముడివని మాకు తెలుసు. అందుకే నీ దర్శనం కోసం దేవతలు, ఆ దేవతల ప్రభువులు కూడా దిగొస్తూ ఉంటారు. ఇవాళ నిన్ను చూడ్డానికి ఎవడో ఒకడు ఈ లోకానికి వచ్చాడు మన ద్వారకా నగరానికి. రవియో నీరజగర్భుడో ఒకడు చారం వచ్చే యోగీశ్వర. సూర్యుడు లేక బ్రహ్మయో ఎవడో ఒకడు నిన్ను చూడడానికి కోసం ఇక్కడికి వచ్చాడు. ఓ యోగీశ్వర, వాడెవడో ఏమిటో తెలుసుకో. అతన్ని చూస్తూ ఉంటే మా కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి, అసలు అతను చూడలేకపోతున్నాం, కళ్ళు గుడ్డివైపోతున్నాయి. అంత కాంతితో ఉన్నాడు అతడు. సూర్యుడికే చూస్తే కళ్ళు బావు, మరి మిరుమిట్లు గొలుపుతాయి కదా కళ్ళు, గుడ్డివాళ్ళం అయిపోతాడు ఎక్కువసేపు చూస్తే. అలా సూర్యుడిని చూడకుండానే గుడ్డివాళ్ళు అయిపోతున్నారు ఇవాళ వాట్సాప్లు చూసి. 24 గంటలు చూస్తే వాట్సాప్లు టీవీ ఏమవుతుంది, కళ్ళకున్న టీవీ పోయి ఎందుకు మనికి రాకుండా పోతారు. అప్పుడు ఆయన నవ్వి, నాయనలారా, ఆ వచ్చేవాడు మనలోనే నిన్నటిదాకా తిరిగిన సత్రాజిత్తే తప్ప సూర్యుడు కాదు, బ్రహ్మ కాదు. సూర్యభగవానుణ్ణి ఉపాసించి ఆయనిచ్చిన మణిని ధరించి వచ్చాడంతే అని వాళ్ళందరినీ ఓదార్చాడు. ఓహో ఇంతేనా అనుకున్నారు వాళ్ళు. మనవాడేటా అనుకున్నారు. ఒక దెబ్బకు తుస్సురు గాలి తీసేశారు. మనవాడే అనగానే ఇక్కడ వెంటనే తేడా వస్తుందన్నమాట. చూడండి, ఎవరికైనా అవార్డు వస్తే వాడు చాలా గొప్పవాడు అంటాం. అదే మన పక్కవాడికి వచ్చింది అనుకోండి, వీడికి వచ్చిందా అంటాం. పాప మా సత్యనారాయణ మేష్టారికి రాష్ట్రపతి అవార్డు వచ్చింది తెలుసు కదా మీకు. ప్రతిభా పాటిల్ గారి చేతి మీదకి అవార్డు పొందారు, ప్రపంచం అంతా పొగిడింది. ఆయన పక్కన ఉన్న సత్రంపోడు వాళ్ళు, మా మేష్టారుగా ఈయనకేనా అవార్డు అన్నారు ఒక్క దెబ్బకి. చూసారా, మరి మనం గౌరవిస్తున్నాం. అదే మనకు తెలియాలి, మన పక్కన ఉన్నవాడు ఇంత గొప్పవాడా అని ఇప్పుడైనా గ్రహించడం పోయి పక్కవాడికి వస్తే ఈర్ష అనమాట. ఎవడికి వాడికి, మీ ఇంటి పక్కవాడికి తప్ప ఇంకెవడికైనా రావచ్చట, ఎందుకని వాడు మన ఇంటి పక్కవాడు కనుక. కరెంటు పోయిందంటే ముందు మన పక్కింట్లోకి వేసి వస్తాం. వాడింట్లో కూడా పోయిందండో పర్వాలేదు, మన ఇంట్లో పోయి వాడింట్లో పోకపోతే ఎంత బాధ వచ్చే వస్తుందో మనకి. బాయిదారు గొడవ చూసానా మరి. అంటే మీలాంటి జ్ఞానుల గురించి చెప్పలేదు, అలాంటి వాళ్ళ గురించి చెప్పాను. అమ్మ బాబు మీరు ఎంత గొప్ప జ్ఞానులు అండి, మీ గురించి ఏదన్నా అంటే ఇంకేమన్నా కెమెరా కింద పడిపోదు. గోవింద గోవింద. ఒకరోజున శ్రీకృష్ణ పరమాత్ముడు సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళాడు. సత్రాజిత్తు, ఈ మణిని దగ్గరుంటే ఇవాళ కాకపోతే రేపైనా దీనివల్ల నీకు మరణగండం వస్తుంది, ప్రమాదం. మన మహారాజు ఉగ్రసేనుడు ఉన్నాడు కదా, ఆయన దగ్గర పెట్టేవనుకో, ఈ మణి వల్ల ఆయన ధనం సంపాదించి 10 మందికి ఉపయోగపడతాడు. మంచి మంచి మణులు రాజుల దగ్గర ఉండాలి. రత్నహారీతు పార్థివః అని శాస్త్రం చెబుతున్నది. రాజు రత్నములను హరించాలి, స్వీకరించాలి. వీలుంటే మన మహారాజు గారికి ఉగ్రసేనుడికి ఇవ్వకూడదు ఈ మణి అన్నాడు. ఆయన కొళ్ళు మండిపోయింది. అమ్మణి యాదవ విభునకు ఇమ్మని హరియడుగా అతడీక ధనేచ్ఛం పొమ్మని పలికెను మీదట ఇమ్మణి ఈకున్న హరికి ఏమగునన్నుచున్. ఈ మణి యాదవ మహారాజు ఉగ్రసేనుడికి ఇమ్మని హరి అడిగితే వాడు ఇవ్వను పొమ్మన్నాడు, వాడికి డబ్బు పెచ్చా. అందులో కష్టపడి తపస్సు చేసి నేను మణి సంపాదిస్తే ఈ మణి రాజుగారికి ఇవ్వాలా, ఎలా ఇస్తామండి మేము కష్టపడి సంపాదించిన డబ్బు అని ధనాశతోటి కృష్ణుడి మీద ద్వేషంతో ఏ కారణం చేతనైనా చీప్పమ్మన్నాడు. ఈ మణి కృష్ణుడికి ఇవ్వకపోతే నాకేమవుతుంది, నేను వీరుణ్ణి సూర్యభక్తుణ్ణి అనుకున్నాడే తప్ప సూర్యుడు కృష్ణుడికి కుడికన్నం తెలియదు పాపవాడికి. అంటే కృష్ణుడు తన కంటితో ఇచ్చాడా మణి, అయినా వాడది గ్రహించలేక పొమ్మన్నాడు. అదే కాలప్రభావం, భగవంతుడు చెప్పినా వినం కదా. కొంతమంది అలాగే అంటారు, దేవుడు చెప్పినా విన్నాం, వీడి కోసం దేవుడు దిగొస్తాడు పాపం. అదే పోయే కాలం అన్నమాట. క్రమంగా రోజులు గడిచాయి. ఈ సత్రాజిత్కు భయం పట్టుకుంది, కృష్ణుడికి నా మణి మీద కన్నుబడింది, ఈ మణి ఇవ్వకపోతే అపహరిస్తాడేమో, ఎందుకైనా మంచిదని నన్ను ఒక బంగారపు గొలుసులో పతకం కింద పెట్టించి ఆ మణి ఎప్పుడు మెడలో వేసుకుంటూ రాత్రిపూట ఓ భోషాణం చేయించుకుని భోషాణం మీద పరుపు వేసుకుని కింద మణి పెట్టి ఆ భోషాణం మీద పడుకోవడం మొదలెట్టాట. ఎప్పుడు భోషాణం మీదే పడుకునేవాడు పాపం. డబ్బు వచ్చిన తర్వాత సుఖం ఉండదండి, అవి ఇంట్లో బాగా బంగారం ఎక్కువగా పెట్టుకుంటే నిద్ర పట్టక రోజు ఆ మా బంగారం ఉన్న పెట్టి కిందే పడుకుంటూ ఉంటారు, లేదా మంచం కింద పెట్టుకుంటూ ఉంటారు. ఓవర్గా డబ్బు ఉంటే కూడా అశాంతి, లాకర్లో పెట్టుకుంటే అదో భయం, అన్నీ భయాలే, ఎక్కువ డబ్బు ఉంటే భయంట అని నేను అనలేదు, భాగవతంలో చెప్పారు. ఈ విధంగా రోజు పడుకునేవాడు. ఒకరోజున వాళ్ళ తమ్ముడు ప్రసేనజిత్ అని ఒకడున్నాడు, అన్నయ్య పగటిపూట కూడా మంచం మీద పడుకున్నట్టుగా ఈ భోషాణం మీద పడుకుంటావు, పడుకుంటే పేషెంట్ అయిపోతావు ఎప్పుడును, నేను వేటకు పెడుతున్నాను ఆ గొలుసు నాకు ఇస్తే మెడలో వేసుకుని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను, ఏ పులుసులోనూ పడకుండా చేస్తాను, ఈ గొలుసు కోసం కృష్ణుడు కన్ను వేశాడని నాకు తెలుసు అన్నాడు. అప్పుడు తమ్ముడికి ఇచ్చేట వాడు, తమ్ముడు ప్రసేనజిత్తు దాన్ని మెడలో వేసుకున్నాడు. అడరెడు వేడక ఘోరవన్య మృగయారతి ఒక్క నాడు ప్రసేనజిత్తుడు అడవికి పోగా. ఎంతో వేడుకతో దాన్ని కంఠంలో దాల్చాడు ఈ ప్రసేనజిత్తుడు. ఒకనాడు గుర్రం ఎక్కి ఈ గొలుసు మెడలో వేసుకుని, ఈ మణి ఉన్న గొలుసు మెడలో వేసుకుని వేటకి అడవికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళగానే హఠాత్తుగా ఒక సింహం మీదకు దూకింది. నిజానికి వీడి సింహాల్ని చంపగలిగే పరాక్రమవంతుడే, వాడి కర్మగాలి ఆ రోజు వచ్చిన సింహం భయంకర సింహం, వాడి పాలిటి మృత్యువు. అది మీదకు దూకింది, వీడు కత్తెత్తి కొట్టేలోపే వీడి నెత్తి మీద ఒక్క మొత్తు మొత్తి వాడిని చంపి ఆ మెడలో ఉన్న గొలుసులు లాక్కు పట్టుకుపోయింది. కొంత దూరం ఈ మణి పుచ్చుకుని సింహం వెళ్ళగానే జాంబవంతుడు చూశాడు. ఆ సమయంలో జాంబవంతుడు అక్కడికి వచ్చాడు అనుకోకుండా ఆ అడవిలోకి. అక్కడికి దగ్గరలోనే ఆయన గుహలో ఉంటున్నాడు, పెద్ద విశాలమైన గుహాంతరాళంలో ఉంటాడు ఆయన. ఆ గుహలోంచి బయటకు వచ్చాడు, తేనె పొట్లు కోసం వచ్చాట ఆయన. తేనె పొట్టు అంటే చాలా ఇష్టం అండో ఎలుగుబంట్లకి, జాంబవంతుడికి కూడా ఇష్టమే. ఆ తేనె పొట్టును ఒక్క దెబ్బ చేత్తో కొడుతుంది, అది విచ్చిపోతుంది, అందులో ఉన్న తేనెటీగలు అటు ఇటు ఎగురుతాయి, కానీ ఎలుగుబంటి బొచ్చులోకి దూరలేవు, అవి మన్నంటే కొడతాయి కానీ అందువల్ల ఏమీ చేయలేవు, ఆ తేనె అంతా తగేస్తాయని. ఈ పెర ఉంటుంది కదా ఆ తేనె తొట్ట, అది నోట్లో పెట్టుకుని కసా పిసా పిండుకు తాగుతాయండి, అవి బలే తాగుతాయి, అది నేను చూశాను కూడా. శ్రీశైలం అడవుల్లో తేనె పొట్లు పీక్కు తింటున్నటువంటి ఎలుగుబంట్లు చూశాను. కేదారం దగ్గర కూడా ఎలుగుబంట్లు కనపడతాయి అవతల ఒడ్డున, అక్కడ ఎలుగుబంట్లు పెద్ద పెద్ద తేనె పొట్టును అలా చింపేసి తాగుతాయన్నమాట. అందుకే అల్లసాని పెద్దన చాలా అందమైన పద్యం రాశాడనమాట అక్కడ. అదేమిటి, తేనె పట్టు ఉంటే దాన్ని వెళ్ళి భల్లూకం తన చేత్తో కొట్టిందిట, కొడితే అందులో ఉన్న ఈగలు బయటకు వచ్చాయట. ఈగలు బయటకు వస్తే ఆ కన్నాలు కనపడతాయి కదా, తేనె పట్టులో ఉన్న కన్నాల్లో ఈగలు బయటకు రాగానే ఆ కన్నాల్లోంచి వెలుతురు కింద పడిందిట, సూర్యుడి యొక్క కాంతి. ఆ కాంతిలో ఈ ఈగలు అటు ఇటు ఎగురుతూ ఉంటే కొంత తెల్ల కాంతి మరికొంత నల్ల కాంతి. అది చూడడం ఎలా ఉందన్నమాట, పొడమి తిలతండులన్యాయమున వెలుంగా అంటాడు. సెలవుల వనదము శములు మూగి నెరవెట్ట గ్రోల్పులు పొదరెండ్ల గురకలెడగా సెలయేటి ఇసుకలంకల వరాహంబులు మత్తంబులై ద్రవ్య ముస్తెలెత్త అడ్డంబు నిడుపు నాపడ్డలగతి మనుబిళ్ళు డొంకల నుండి క్రేళ్ళు దాట ప్రబల భల్లు కనక భల్ల భయత మథన శిథిల మధుకోశ విసర విశీర్ణం మక్షికాంతరాంతరిత దంతురి తాతపమున పొడమి తిలతండులన్యాయమున వెలుంగాని అల్లసారి పెద్దలు చాలా అద్భుతంగా రాశారు. ఇలాగే ఈ జాంబవంతుడు తేనె పొట్ల కోసం వచ్చాడు. తీరా చూస్తే అక్కడ సింహం మణిని పట్టుకుపోతోంది ఓ పంజాతో. ఏర్పడగనిడాశ జాంబవంతుడు ప్రభాత్త దిగంతమున అశ్యమంతము. ఇప్పుడు శమంతకమణిని తన కాంతితో దిక్కుల చివరి వరకు కూడా వెలుతురు నింపుతున్నటువంటి దాన్ని చూచాడు. ఆ శమంతకమణి కాంతితో దిగంతములు కూడా వెలిగిపోతున్నాయి అన్నమాట. అంత కాంతి కలిగిందామణి. ఆ మణితో ఉన్న సింహాన్ని చూచాడు, దాని మీద పడ్డాడు, ఒక్క దెబ్బకి దాన్ని చంపాడు. ఎలుగుబంటి అనుకోవద్దు అక్కడ జాంబవంతుడు ఆయన. ఒకప్పుడు వామనావతారంలో విష్ణువు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టుగా భాగవతంలో అష్టమ స్కందంలో ఉంది. చూడండి ఒకసారి వామనావతారంలో వామనుడు అలా శరీరం పెంచుతూ ఉంటే అప్పుడు జాంబవంతుడు ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాట. విశ్వరూపం చుట్టూ ప్రదక్షిణ చేసిన గొప్పవాడండి ఆయన. అంత బలవంతుడు కూడా ఏది కృతయుగంలో అంత ప్రదక్షిణ చేసినవాడు. త్రేతాయుగంలో ఏమన్నాడు, నేను ఒకప్పుడు అంత ప్రదక్షిణ చేసినవాడిని, ఇప్పుడు రిటైర్ అయిపోయాను, అందువల్ల పూర్వంలాగా ఇప్పుడు లంకానగరానికి వెళ్ళలేను, సముద్రం దాటలేను అన్నాడు. కాలోహి దురతిక్రమ, కాలం దాటలేం పాపం. ఒకప్పుడు ఇందులో చాలామంది హుషారుగా పరిగెత్తిన వాళ్ళే, ఇప్పుడు పరిగెత్తలేక ఆటోలు ఎక్కి రుక్మిణీ మందిరానికి ఎందుకు పెడుతున్నారంటే జాంబవంతుడిలాగా కొంత రిటైర్ అయ్యారు. కానీ ఇంతమందిలో కూడా ఆ జాంబవంతుడు వారు ఉన్నారు, ఆయన జాంబవంతుడు గడ్డంతో లక్ష్మీనారాయణ గారు, ఆయనకి మాత్రం రిటైర్మెంట్ లేదండి. అసలు అందరిలోకి చురుగ్గా నడిచింది ఆయన. ఆయన చూడండి, మీరు ఎప్పుడన్నా సరే ఆయన కారు డ్రైవింగ్ ఇస్తే నేను బ్రేకులు ఉన్నాయా అంటూ ఉంటాను. అంత స్పీడు, దబ్బా 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 వెళ్ళిపోతుంటారు. 5 నాగోలు ప్రవచనానికి ఆయన కారులో తీసుకెడుతూ ఉంటారు. నాకు మతిపోతుందన్నమాట, ఈయన నలుడులాగా నడిపేస్తాడు ఆయన. కారణం బహుశా జాంబవంతుడిలాగా ఆయన కూడా చిరంజీవి. అందువల్ల ఈయన అభినవ జాంబవంత అని విరుది ఇచ్చేయండి ఆయనకి. ఆ నామము, ఆయన గడ్డము, అది ఒక్క ఒంటి మీద బొచ్చు ఉన్న ఎలుగుబంటి కాదు, కానీ ఆ తీసివేసిన జాంబవంతుడేన అనమాట. ఆధునిక అభినవ జాంబవంతుడేనా, భగవన్ నామస్మరణ అంత గొప్పది. అటువంటి జాంబవంతుడు ఒక్క దెబ్బకి ఈ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకున్నాడు, తన గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఘనకేళి కందుకంబుగా చేసిన రూప, చాలామంది చిన్నపిల్ల ఉంది ఉయ్యాల తొట్టులు అంటారు, అది ఒట్టిది, అది అసలు ఉయ్యాల తొట్టి మాటే లేదు భాగవతంలో. ఆయన తన కూతురికి ఆడుకునే బంతి కింద ఇచ్చాట, ఆవిడ చేత్తో పట్టుకుని పైకి కిందకి విసురుతూ ఆడుకునేదిట. ఆయనకి చాలామంది కూతుళ్ళు ఉన్నారు, అందులో ఒక కూతురు జాంబవతి. అలా ఏ కూతురికో ఒక కూతురికి ఆడుకోవడానికి ఇచ్చాడనమాట. ఆయన కూడా చాలామంది సంతానం కలిగిన వాడు. అందులో ఒక కూతురికి దీనిని ఆడుకునే బంతి కింద అందించాడు, ఆవిడ ఆడుకునేది. ఈ మణి వచ్చినప్పటి నుంచి ఆయన గుహంతా ధగధగ వెలిగిపోయి కటిక చీకటిపోయి వెలుతురు ఏర్పడింది. ఆయన గుహ చాలా పెద్దదండి, లోపలికి వెళ్ళి బయటికి రావడానికి 4 నెలలు పట్టిందన్నారు కొంతమందికి. అంటే ఎంత పెద్ద గుహ, ఎన్ని గదులు ఉన్నాయో ఆలోచించండి. కటిక చీకటితో ఉన్న గుహలో అందులో ఒక ప్రాంతంలో ఈయన పెట్టగానే ఆ ప్రాంతం అంతా ఈ మణితో వెలిగిపోయింది. పట్టపగల్లో ఉండేదన్నమాట. ఇంకేముంది, ఇక్కడ మణిపోయింది, తమ్ముడు ఏమయ్యాడో తెలియదు, సత్రాజిత్తు తొందరపడ్డాడు. దీనికి కూడా ఒక కథ ఉంది, ఇందులో ఉండదు, అది గర్గ సంహితలో ఉంటుంది. అమ్మవారి పూజని తిరస్కరించారు యాదవులు ఒకప్పుడు, అందువల్ల ఇప్పుడు కృష్ణుడికి అభాండం వచ్చిందని అందులో ఉంటుంది. కానీ ఇదే గణేశ పురాణంలో ఏముంటుంది, గణపతిని వినాయక చతుర్థి నాడు, వినాయక చతుర్థి అనండి, చవితి అనకండి, అసలు చవితి అని వి అనే పదం ఉండదు తెలుగులో, చవుతి అని ఉంటుంది ఉ, అది వ్యవహారంలో చవితిగా వాడుతున్నాం. కానీ చవుతి అనేది వికృత పదం, వినాయక సంస్కృత పదం, అందుకని వినాయక చతుర్థి అనాలి. అందరం వ్యవహారంలో చవితనే అంటాం. ఆఖరికి సముద్రాల వంటి వారి పండితులు కూడా కావాలనే ప్రజా వ్యవహారంలో ఉన్న మాట కాదండం, ఎందుకని వినాయక చవితి అనే సినిమా తీశాడు ఆయన కూడా. చవితి అన్నాడు తప్ప చతుర్థి అనలేదు. కానీ మనకు కొంచెం తెలిసింది కనుక వినాయక చతుర్థి అందాం. అందులో పాలు పితుకుతూ పాలు తాగడానికి ప్రయత్నిస్తున్న కృష్ణుడు చతుర్థి నాడు గణేశ్వరుణ్ణి ప్రార్థించకుండా, ఆయన్ని పూజించకుండా, కథాక్షత్రం నెత్తిమీద చల్లుకోకుండా చంద్రుణ్ణి చూశాడు. చతుర్థి నాటి చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు కలుగుతాయి కనుక అది గణేశ కథ కాబట్టి, అందువల్ల ఈయనకి ఇప్పుడు ఈ అభాండం నెత్తిమీద పడింది అని గణేశ పురాణము శివపురాణం కూడా చెబుతోంది. భాగవతంలో ఇదంతా చెప్పడు కాబట్టి క్లుప్తంగా చెప్పాడనమాట. సత్రాజిత్తు కృష్ణుని తిట్టాడు. మణికంఠంబునదాల్చి నేడడవిలో మావాడు వర్తింపగా మణికై పట్టి వధించినాడు హరికిన్ మర్యాద లేదంచు దోషణము చేయగ వాని దూషణము కంసధ్వంసి ఆలించి ఏ వ్రణమున్నాయడలేదు ఏ వ్రణమున్నాయడలేదు నిందగలిగల్ వారిల్చుటే రీతియో. ఓ మణికంఠంలో ధరించి మా తమ్ముడు అడవిలో వేటాడడానికి వెళ్ళాడు. ఆ మణి తనకిమ్మని కృష్ణుడు అడిగాడు, ఇవ్వలేదని కక్ష మనస్సులో పెట్టుకుని మణి కోసం మా తమ్ముడిని కృష్ణుడే చంపాడు, ఈ కృష్ణుడికి మర్యాద లేదు, దుర్మార్గుడు అని నోటికొచ్చినట్టు తిట్టాడు. అలా దూషిస్తూ ఉంటే ఈ దోషణం కంసుణ్ణి చంపిన కృష్ణుడు విన్నాడు. విని ఆశ్చర్యపోయాడు ఆయన. అయ్యో, ఏ తప్పు లేదు నా దగ్గర, మాట వరుసకు కూడా ఏ దోషము చేయలేదు, అన్యాయంగా నా మీద అభాండం వచ్చి పడింది బాబు అనుకున్నాడు ఆయన. ఈ 24 అవర్స్ న్యూస్ ఛానల్ వాళ్ళు అలాగే వేసేస్తారు అభాండాలు. అవతల వాడికి ఏ పాపం తెలియకపోయినా ప్రపంచంలో తప్పు అని వ్యాపించేస్తుంది కదండి, ఎంతమంది మీద లాభాండాలు వేస్తున్నారో బాబోయ్. ఇంట్లో కూర్చున్న వాడిని తీసుకొచ్చి వీధిలోకి లాగుతారు అన్నమాట. వీళ్ళు చేసే పాపాలు అంతా ఎంత కాదు, దీనివల్ల వాళ్ళు పొందే శిక్షలు చాలా ఎక్కువ ఉంటాయి తెలుసా మీకు. పాపం ఆయన మీద అభాండం పడింది కాబట్టి ఆయన ఏమన్నాడు, ఏ తప్పు చేయలేదు నా మీద అభాండం పడింది, ఇది ఎలా తొలగించుకోవాలి అనుకున్నట్టు ఆయన అనుకుని, సత్రాజిత్ నేనే దోషము చేయలేదు, అయినా నీవు నేను దోషం చేశానంటున్నావు, నా మీద అభాండం వేస్తున్నావు, ఆ మణి ఎక్కడుందో పట్టి వెతికి నీకు అప్పగిస్తాను, నా మీద పడిన ఈ నీలాప నింద తొలగించుకుంటాను అని శపథం చేసి కొంతమందిని వెంట పెట్టుకుని బయలుదేరాడు. అరణ్యంలో కొంత దూరం తిరిగారు. ఎంత భగవంతుడికైనా కాలం తప్పదు కదా, కాలోహి దురతిక్రమ పదే పదే చెప్పుకోవాలి, కాలాన్ని ఎవరూ దాటలేము. అంతటి భగవంతుడు కూడా అభాండం తప్పించుకోవడానికి వెళ్ళాడనమాట. సముద్రాల వారు గొప్ప పాట రాశారండి ఒకప్పుడు, యశోదా కుమార ప్రభో మాధవా చనేవా వనాల ఏదో తీరునా అని చాలా అద్భుతమైన పాట రాశాడు పాప ఆయన. భగవంతుడికి కూడా కాలం తప్పించుకునే అవకాశం లేక, ఆ కాలగండం నుంచి బయటపడలేక అడవుల్లో తిరగవలసి వచ్చింది. రాముడు అడవుల్లో తిరిగాడు, కృష్ణుడు కూడా నీలాప నిందలు పొందాడు. అయితే పరివారంతో భగవంతుడు కాబట్టి వెళ్ళగలిగాడు కేకారణ్యంలో. కొంత దూరం పోతే ఒక చోట చచ్చిపడిన గుర్రానికి పక్కనే పడి ఉన్న ప్రసేనజిత్తు కనబడ్డారు. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఇక్కడి నుంచి సింహం యొక్క అడుగుదాడులు చూస్తూ చచ్చిపడిన సింహాన్ని చూచారు. ఇక్కడ సింహం కూడా పడిందంటే ఈ సింహాన్ని ఎవరు చంపారు అని చూస్తే ఆ సింహం పక్క నుంచి పెద్ద పెద్ద అడుగుదాడలు కనబడ్డాయి. ఎలుగుబంటి ఖాళీ గుర్తులు, ఏదో పెద్ద ఎలుగుబంటి ఇది, ఇక్కడి నుంచి సింహాన్ని చంపి బహుశా మణి పట్టుకెళ్ళి ఉంటుంది అని ఈ అడుగుదాడలు బట్టి ముందుకెళ్ళారు. అలా వెళ్ళగా కొంతసేపటికి ఒక భయంకరమైన గుహ కనపడింది. అప్పుడు కృష్ణుడు, నేను ఈ గుహాంతరాళంలో ప్రవేశిస్తాను, నేను లోపలికి పోతాను, నేను బయటకు వచ్చేదాకా మీరెవరు లోపలికి రావద్దు, ఒకవేళ మీకు భయం వేస్తే ఇంటికి పోండి, అంతేకాని లోపలికి మాత్రం రావద్దు అన్నట్ట. అనగానే వాళ్ళందరూ బయట ఉన్నారు, ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళాడు. లోపల తిరగడానికి 2 రోజులు పెట్టింది అండి ఆయనకి. అంటే ఎంత గుహ ఆలోచించండి, ఆయనకి నిజంగా పట్టడం ఏమిటి, మానవుడిలా నటించి తిరిగాడు. అలా తిరగ్గా ఒక ప్రాంతంలో ధగధగ వెలిగిపోతున్న మణి కనపడింది. ఆ మణికి దగ్గరే సుందరీమణులు కూడా కనబడ్డారు, జాంబవంతుడి కూతుళ్ళు. అక్కడ దాది కూడా ఉంది. ఈయన వెళ్ళి ఆ మణిని పట్టుకోబోతే అక్కడ జాంబవంతుడి కూతుళ్ళకి సేవ చేసే దాది కంగారుబడి ఎవడో సామాన్యుడు అనుకుని కంగారుబడి ఒక్క అరుపు అరిచింది. ఈ అరుపు విని దూరంగా ఎక్కడో జపం చేసుకుంటున్న జాంబవంతుడు పరుగు పరుగును అక్కడికి వచ్చాడు. వచ్చి కృష్ణుడు చూచాడు. ఎవడో అప్రాకృత పురుషుడు అను గ్రహించలేక ప్రాకృత పురుషుడు అనుకున్నాడు. మహానుభావుడని గ్రహించలేక ఇతడు కూడా సామాన్యుడు అనుకున్నాడు. అనుకుని అమాంతంగా జబ్బలు చరుచుకుని మెదకు దూకాడు. జాంబవంతుడు ఎంతకాలం గడిచినా యువకుడేనండో, శక్తి కొంత తగ్గచ్చుగాక, కొంత చూపు అనకపోవచ్చు కాక, పరాక్రమే, అనారోగ్యం లేదు ఆయనకి. అందువల్ల జబ్బ తెరిచి మీదకు దూకేట. ఇంకేముంది, ఇద్దరు ఘోర యుద్ధం చేశారు. స్పష్టాహంకృతులుల్ల చెల్ల స్పష్టాహంకృతులుల్లసిల్లహరియున్ భల్లూకలోకేశుడున్ ముష్టాముష్టి నహర్నిశంబు జయ సంభోగంబునంబోరుతో పుష్టింబాసి శరీరమంతయుకడున్ పూర్ణశ్రమోపేతుడై పిష్టాంగోరు శరీరుడై హరికితా భేతాత్ముడై ఇట్లనున్. ఇద్దరు ఘోర యుద్ధం మొదలెట్టారు అని అహంకరించి ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకుంటూ దూకారు. ఒక పక్కన కృష్ణుడు, మరో పక్కన జాంబవంతుడు, ఈ భల్లూక నాయకుడు, ఇద్దరు ముష్టాముష్టి పోరారు. అంటే పిడికిలతో ఆయన కొడితే మళ్ళీ పిడికిలతో కొడితే ముష్టాముష్టి అంటారనమాట. ముష్టి ముష్టి కలిపి యుద్ధం చేస్తే ముష్టాముష్టి అంటారు. అంతేగాని ముష్టియాళ్ళ యుద్ధం కాదు. ఈ విధంగా వాళ్ళు పిడికిళ్ళతో కొట్టుకున్నారన్నమాట. రాత్రి లేదు, పగలు లేదు, సంధ్య లేదు, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా నేనే విజయం పొందాలంటే నేనే విజయం పొందాలంటూ జయాపేక్షతో యుద్ధం చేశారు. అలా కొట్టుకుంటూ ఉంటే క్రమంగా జాంబవంతుడి శరీరంలో బలం తగ్గిపోయింది, పుష్టి తగ్గిపోయింది. శ్రీకృష్ణుడి ముష్టిఘాతాలకి పుష్టిపోయి ముదనష్టి అయిపోయాడు ఆయన పాపం. ఎముకలన్నీ పచ్చడైపోయాడు, అసలు లోపల ఎముకలు ఉన్నాయో లేదో తెలియదు, పుత్తూరు వెళ్ళినా బయటపడేటట్టు లేడు. చర్మం వేళ్లాడిపోయింది, కళ్ళు బైర్లు గమ్మాయి, నాలుక పిడుచుకట్టుకుపోయింది, మహాశ్రమ కలిగేసింది వాడికి, అలిసిపోయాడు. చివరికి పిష్ట అంగ ఊరు శరీరుడయ్యాట. పిష్ట అంటే పిండి, చపాతీ పిండి చూసారా, కాస్త పిండి పోసి అందులో నీళ్లు పోసి ముద్ద చేసి బడా 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 కొట్టేస్తారు. చూసారా, పూరీలు చేసే చోట కొంతమంది అయితే కాళ్ళతో కూడా తొక్కుతారు. అందులో బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన కళ్ళతో దాన్ని తొక్కిన తర్వాత పూరీలు చేస్తే మీరు అందరూ భలే ఉన్నాయి, పానీపూరి అది, పానీపూరిగా మీ శరీరంలో ఉన్న పానీ అంతా వెళ్ళిపోతుంది దెబ్బకి. పానీపూరి ఇలాగే ఉంటాయండి బాబు, దరిద్రం అవి, అవి తింటున్నారు వెళ్ళిపోయి బదారికి వెళ్ళి ఆగి ఇంట్లో చేసుకోవడం మానేశారు. అలా పూరీ పిండి కొట్టినట్టుగా ఈయన శరీరం అంతా కొట్టేయడంతో పిండి ముద్ద అయిపోయింది, అవయవాలన్నీ శిథిలమైపోయాయి, అంత పెద్ద శరీరము కూడా ఎందుకు పరిగిరాకుండా పోయింది. దాంతో శరీరం అంతా పిండి అయిపోవడం వల్ల శిథిలమైపోయి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు ఆయన. చివరికి భయపడిపోయాడు, ఏమి విచిత్రం ఇది, నా శరీరమును గదలతో కొట్టిన శరీరం ఏనాడు చెక్కు చెదరలేదు, అటువంటిది ఇలా పచ్చడైపోయాను, కారణమేమిటి అని కంగారు పడి అప్పుడు ఒక్కసారి తన ప్రభు అయిన రాముడిని తలుచుకున్నాడు. జయ శ్రీరామ్ అన్నాడు. ఏమన్నాడు అనగానే ఎదురుగుండా ఉన్నవాడు శ్రీరాముడి కింద కనబడ్డాడు అప్పుడు ఆయనకి. ఓహో, తెలియక నా ప్రభువుతో పోరాడాను, ఈతడే రాముడు అని అర్థమైపోయిందనమాట. అందుకే భయపడిపోయి వెంటనే కాళ్ళ మీద పడి బాణాగ్నితో సముద్రాన్ని భయపెట్టి వారధి కట్టిన ప్రభువు నీకు నమస్కారం. దశకంఠుని శిరస్సులను, రావణాసురుడి 10 తలలను తామర కాడలు తెంచినట్టుగా బాణములతో తెంచి వేసిన నీకు నమస్కారం. కుంభకర్ణాది వీరులను క్షణకాలంలో సంహరించిన నీకు నమస్కారం. సమస్త లోకాలని గజగజలాడించి ఇంద్రుణ్ణి కూడా పాదాక్రాంతుణ్ణి చేసుకున్న నీకు నమస్కారం. సత్యవాక్య పరిపాలనా ధురంధరుడవైన నీకు నమస్కారం. విభీషణుడికి కలలో కూడా దక్కని లంకా సామ్రాజ్యం చిటికలో అప్పగించి అతన్ని పట్టాభిషిక్తుండి చేసి ప్రభువుని చేసిన నీకు నమస్కారం. నిజంగా ఆలోచించండి, రావణాసురుడు బతికుంటే జన్మలో విభీషణుడు రాదు అవుతాడా? అటువంటిది అలా కూర్చోబెట్టి రావణుడు బతికొండగానే ఈయన్ని పట్టాభిషిక్తుడిని చేసాడు ఆయన. అలాంటి నీకు నమస్కారం ప్రభు. నేనెంత అమాయకుణ్ణి, రామావతారంలో అందరినీ పిలిచి నువ్వు ఎవరికి ఏం కావాలో కోరుకోమన్నావు. ఒక్కొక్కడు ఒక్కొక్కటి కోరాడు, ఒకడు ముక్తి అడిగాడు, ఒకడు భక్తి అడిగాడు, ఇంకోటి అడిగాడు ఒక్కొక్కడు. నేను అమాయకత్వంతో, రామా నీ పరాక్రమం గొప్పది, నీ పరాక్రమం ఎలా ఉంటుందో తెలుసుకోవాలి, కాస్త నీతో బాక్సింగ్ చేసే అవకాశం ఇవ్వని అడిగాను. పరమాత్మతో యుద్ధం చేయడం ఏమిటి నా కర్మ కాకపోతే? అప్పుడు నువ్వు రామావతారంలో నేను కృతజ్ఞుణ్ణి, ఇప్పుడు కుదరదు, కృష్ణావతారంలో నీ కోరిక బాగా తీరుస్తాను, అప్పుడు బాగా చెయ్యి కలుపుతాను, మళ్ళీ జన్మలో ఇలాంటి వరం ఎప్పుడు అడగవు అన్నావు నువ్వు. అప్పుడు నేను ఎప్పుడు వస్తుందో టైం అనుకున్నాను, కానీ నా టైం అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది నాకు, నీతో యుద్ధం చేస్తే శరీరంలో ఎముకలు ఉండవు, భూమికలు ఉండవు, ఒళ్ళంతా పిండి అయిపోతుందని అర్థమైంది, గుండపిండి అయిపోయింది. అసలు భుజమేదో తెలియటం లేదు, కాలేదో తెలియటం లేదు, కన్నేదో తెలియటం లేదు, వేరయాం అన్నది నాకు అర్థం కావడంలా. నన్ను క్షమించనగానే ఆయన చిరునవ్వు నవ్వి ప్రేమగల నిమిరేటండి జాంబవంతుణ్ణి, నిమరగానే మళ్ళీ ఎక్కడలేని బలం వచ్చింది, కొండంత బలం వచ్చింది ఆయనకి. ఇక మీరు ఆశ్చర్యపోతారు, అప్పుడప్పుడే కొంచెం చత్వారం వస్తుంది ఆయనకి, చత్వారం పోయింది. అసలు ముసలితనం పోయింది. మళ్ళీ నాలాగా నవయువకుడైపోయాడు, ఒక్కసారిగా మంచి కుర్రాడైపోయాడు. ఈ జాంబవంతుడు కూడా చిరజీవి, సప్తచిరజీవుల్లో ఉన్నారా లేదా అని పక్కన పెట్టేయండి, కానీ చాలామంది చిరజీవులు ఉన్నారు. సహజంగా మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నమాట, వరుసగా అశ్వత్థామ, బలిర్, వ్యాస, హనుమాంశ్చ, విభీషణ, కృప, పరశురామశ్చ, సప్తైతే చిరజీవిన. ఈ ఏడుగురు ప్రత్యేకమైన కోవకు చెందిన చిరంజీవులు. వీళ్ళు కాకుండా ఇంతకంటే వయస్సు ఉన్నవాళ్ళు ఉన్నారు, మార్కండేయుడు లేడు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ఒక కోవకి చెందినటువంటి వాడు ఈ జాంబవంతుడు కూడా. ప్రస్తుతం హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు, ఆయన గంధమాదన పర్వతం దగ్గరే ఉంటాడు, ఆంజనేయుడికి దగ్గరలో ఉంటాడు. ఆయన్ని చూడగలిగితే మన అంత అదృష్టవంతులు మరొకళ్ళు ఉండరు, మనంత అదృష్టవంతులు మరొకరు లేరు. అంతటి వాడు, ఆయనకి మళ్ళీ నవయౌవనం ఇచ్చాడు, ఆయన ఓపికిచ్చాడు, ఇవన్నీ ఇచ్చి అనుగ్రహించాడు. అనుగ్రహించాక, స్వామి నీ దయ వల్ల ఆరోగ్యం వచ్చింది, నా మందిరానికి వచ్చి నా మందిరాన్ని పవిత్రం చేసావు, కానీ కారణం ఏమిటి, నీవు ఏదడిగితే ఆ పని నేను చేసి పెడతాను, ఈ సేవకుని చేత చెప్పి పని చేయించుకో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ మణిమా చేయబడెనని, ఈ మణిమా చేయబడెనని తామసులొనరించు నింద తప్పెడు కొరకై నీ మందిరముగు బిలమునకేమరు తెల్చితిమి భల్లుకేశ్వర వింటే. ఓ భల్లుకేశ్వర, ఈ మణిని నేను అపహరించానని, ఇది నా చేయబడిందని, అంటే నా చేతిలో పడిందని చాలామంది అన్నారు. చేపడుట అంటే లోబడుట అని అర్థం అన్నమాట. నేనేదో ఈ మణిని అపహరించానని కొంతమంది ఏమన్నారు, నా మీద అభాండం వేశారు. అందుకని తామసులు, మూర్ఖులు నా మీద వేసిన అభాండం తొలగించుకోవడం కోసం నీ మందిరమైన ఈ గుహా బిలంలోకి మేము అడుగుపెట్టాం. ఈ మణి నాకు ఇస్తే దాని యజమానికి, ఓనర్కి దాన్ని అప్పగించి నేను నీలాపనందు నుంచి బయటపడతానన్నాడు. ఈలోపక్కడ రుక్మిణీదేవి ఎప్పటికీ తన భర్త రావటం లేదు. 12 రోజుల వరకు బయట కాపలవాళ్ళు కాపలా కాశారట, ఆ తర్వాత భయం వేసి ఇంటికి వెళ్ళిపోయారట. సరిగ్గా చూడండి, భాగవతంలో 12వ దినంబు వాళ్ళు అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పిన మాట విని రుక్మిణి మాత్రం గణపతిని పూజించింది. తక్కిన వాళ్ళు అమ్మవారు దుర్గని కొలిచారు. ఇంత స్పష్టముగా దుర్గని కొలిచినట్టే భాగవతంలో ఉన్నది. గణేశ పురాణంలో రుక్మిణి ప్రత్యేకంగా గణపతిని కొలిచినట్టుగా ఉంటుంది. పాపం చాలా బాధపడింది ఆవిడ, ప్రభు నేను తెలియక విఘ్నేశ్వర నిన్ను తిరస్కరించాను, గణపతి చతుర్థి నాడు నిన్ను పూజించమని నా భర్త చెబితే వద్దు, నువ్వు లోకేశ్వరుడివి, గణేశ్వరుడి యొక్క పూజ ఎందుకని నేనే అన్నాను. నిజంగా ఆవిడే అన్నట్టుగా గణపతి పురాణంలో ఉంది కదా. అందువల్ల నా అపరాధం ఇది, నా అపరాధం వల్ల నా భర్త బాధపడుతున్నాడు, కాబట్టి నిన్ను భక్తితో పూజిస్తాను, అమాయకురాల్ని నన్ను క్షమించు. జయము సమకూర్చుమా గిరిజా కుమారా, జయము సమకూర్చుమా గిరిజా కుమారా, నాకు జయాన్ని సమకూర్చు, ఓ గిరిజాపుత్రాన్ని ప్రార్థించింది. అప్పుడు గణేశ్వరుడు నీ భర్త 28వ రోజు వస్తాడు అన్నాడు. భాగవతంలో ఏమున్నది, వీళ్ళంతా దుర్గని, అపవర్గ సుఖాన్నిచ్చే తల్లిని, తోషిత భర్గని భక్తితో కొలిచారు. అప్పుడు దుర్గ సంతోషించి ఏమంది, నాయనలారా మీరేం భయపడక్కర్లా, ఈ ద్వారకా నగరాన్ని అంబిక అనే పేరుతో నేనే పరిపాలిస్తున్నాను, ఈ నగరానికి అధిష్టాన దేవతని నేను. గుర్తుపెట్టుకోండి, ద్వారకా నగరానికి అధిష్టాన దేవత అంబికామాత. ఆ అంబిక వరమిచ్చిందిట, తొందరలో బాలామణితో మణితో హేళాగతి వచ్చు వనరుహేక్షణుడనుచున్. బాలామణిని వెంటబెట్టుకొస్తాడు, మణిని వెంటబెట్టుకొస్తాడు, చాలా అవలీలగా హాయిగా ఏ కష్టము లేకుండా వస్తాడు, పద్మాక్షుడు త్వరలో వస్తాడు అని చెండిక కూడా అభయం ఇచ్చింది. ఈ అభయం ఇచ్చినప్పుడే వెంటనే ఇక్కడ జాంబవంతుడు ఆయనని శరణు కోరి ఆయన్ని ప్రార్థించి, ఈ మణి కోసం నేను వచ్చాను, నాకు మణిమ్మనగానే స్వామి మణేమిటి, నా దగ్గర ఓ కుమారీ మణి ఉంది, ఈ జాంబవతి మణిని కూడా నీకు ఇస్తున్నాను అని ఎన్నాళ్ళటి నుంచో పెంచుకుంటున్న తన కూతుర్ని అప్పగించాట. జాంబవంతుడు ఎలుగుబంటుగానే ఆయన కూతుళ్ళు మాత్రం చక్కగా మనలాగే అందంగా ఉంటారటండో, మానవాకారంలో ఉంటారు వాళ్ళు. ఎప్పుడూ నవయువతీ మణులే, ఆ స్త్రీలకి వార్ధక్యం లేదు. ఎప్పుడు స్వీట్ 16 కాదు కానీ థరస్ట్ థర్స్టీన్ అన్నట్టుగా ఉంటారు అన్నమాట వాళ్ళు. అలా వాళ్ళు చాలా అందంగా ఉంటారు. థర్టీన్ కూడా థర్టీ ఇయర్స్. అందుకే దేవతల్ని త్రిదశులు అంటారు. త్రి అంటే మూడు, దశ అంటే పది. మూడు పదులు ముప్పై ఏళ్ల వయస్సు కలిగినట్టు ఉంటారు దేవతలు ఎప్పుడు. అలాగే ఉంటుంది జాంబవతి కూడా. ఆమెను చేతిలో పెట్టి దాంతోపాటు మణి కూడా ఇచ్చాడు. భల్లుకేశ్వరుణ్ణి దీవించి మణితో జాంబవతిని పెళ్లి చేసుకున్నాడు కనుక జాంబవతి ఇప్పుడు రెండవ భార్య జాంబవతి, మూడవ భార్యే సత్యభామ, అది గుర్తుపెట్టుకోండి. జాంబవతిని కూడా వెంట పెట్టుకుని నగరానికి వచ్చాడు. అందరూ ఎంత ఆనందపడిపోయారు. భాగవతంలో అన్నారు, చచ్చిపోయిన కొడుకు తిరిగి వస్తే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం దేవకీ వసుదేవులు కలిగిందట. అంటే కృష్ణుడు వెళ్ళిపోయాడేమో అని భయపడ్డారటండి వాళ్ళు ఏకంగా. అంత అమాయకత్వంతో ఉన్నారు వాళ్ళు పాపం. రుక్మిణి కూడా సంతోషించింది. అమ్మయ్య నాకు చెల్లెలు వచ్చిందని ఆనందించింది, కానీ జాంబవతిని చూచి సపత్నిగా భావించలేదు, ఏమాత్రము భయపడలేదు. ఇప్పుడు సభలోకి వచ్చాక కృష్ణుడు సింహాసనం మీద కూర్చుని సత్రాజిత్తుని పిలిచాడు. జరిగిన కథ అంతా చెప్పాడు. జాంబవంతుడిని కూడా సాక్ష్యం ఇప్పించాడు మళ్ళీ నమ్మడేమోనని. ఆ తర్వాత మణి తీశాడు. ఇదిగో ఈ మణి నీకు ఇస్తున్నాను, నువ్వు అన్యాయంగా నా మీద అభాండం వేసావు కానీ నాకెందుకయ్యా ఈ మణి అన్నట్ట. అప్పుడు పాపం సిగ్గుపడిపోయాడు సత్రాజిత్తు. ఎంత పెద్ద పొరపాటు చేశాను, అందరూ భగవంతుడు భగవంతుడని పిలిచే వాసుదేవుణ్ణి తొందరపడి తిట్టాను, దొంగ అన్నాను, చాలా రకాల మాటలు మాట్లాడాను, ఇది మహాపాపం. ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? ఒక పక్కన పాపం, మరో పక్కన బలవద్విరోధం, బలవంతుడితో విరోధం తెచ్చుకున్నానని పశ్చాత్తప్తుడై ఒకటే మార్గం అనుకున్నట్ట. ఈ మణితో పాటు నా సత్యభామ మణిని కూడా ఇచ్చేద్దాం, కూతుర్ని ఇస్తే ఆయన నాకు అల్లుడవుతాడు, అల్లుడయ్యాక ఇంకేముంది, మామగారిదే పెత్తనం అనుకున్నాడు ఆయన. ఈ విధంగా భావించి వెంటనే కృష్ణుడి దగ్గరికి సత్యభామని వెంట పెట్టుకొచ్చాడు. కృష్ణ, వాసుదేవ, నా అపరాధానికి మన్నించమని కోరుతున్నాను, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను, కానుకగా ఈ మణిని ఇస్తున్నాను, కట్నంగా మా కుమారీ మణిని ఇస్తున్నాను అన్నట్ట. అప్పుడు ఆయన సత్యభామని పెళ్లి చేసుకుని ఆ తర్వాత అందరూ చూస్తూ ఉండగా, అందరూ వింటూ ఉండగా మామగారితో ఇలా అన్నాడు, మణి ఇచ్చినాడు వాసరమణి నీకును, మాకు కలవు మణులు, కుమారీ మణి చాలును నాకు ననుచు, మణి తిరిగి వసంగినాడు. ఏమయ్యా ఈ మణి నాకెందుకు? ఈ మణి నీకు ఎవరిచ్చారు? నభోమణి, దినమణి, సూర్యుడిచ్చాడు. మాకు బోల్డ్ మణులు ఉన్నాయి ఇంట్లో, ప్రస్తుతం ఈ కుమారీ మణి చాలు అని మణి తిరిగి ఆయనకే సత్రాజిత్తికి తిరిగి ఇచ్చేశాడు. అమ్మయ్యా మొత్తం మీద కృష్ణుడు నాకు అల్లుడయ్యాడు, మా ఇద్దరి మధ్యన ఉన్న శత్రుత్వం తొలగిపోయిందనుకుని ఈ మణిని వెంట పెట్టుకుని సత్రాజిత్తి ఇంటికి వెళ్ళిపోయాడు. సత్యభామామణి మూడవ భార్య ఈ విధంగా అయిందనమాట. అక్కడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ. మధ్యాహ్నం పూట ఇద్దరే ఉంటున్నారులేండి, జాంబవతిని తేవడం కుదరలేదు. అందుకని వాడిని అదృశ్య రూపంలో ఇక్కడికి ఆవాహన చేసుకుందాం. మిగతా వాళ్ళందరూ అదృశ్య రూపంలో ఉంటారు, కృష్ణుడిలోనే ఉంటారు. ఇంకా చాలా అద్భుతమైన కథలు ఉన్నాయండి. భాగవతం ఉత్తర భాగం ఉందే, ఈ రుక్మిణీ కళ్యాణానంతర ఘట్టాలు చాలా గొప్పవి. ఇంకా లక్షణ, భద్ర, కాళింది, నాగ్నజితి వీళ్ళందరినీ పెళ్లి చేసుకోవాలి. ఈ అందరి ఎత్తుపాటు కాకుండా 16,000 మంది క్షత్రియ కన్యకల్ని పెళ్లి చేసుకున్నాడు నరకాసురు వధ చేసి. ఆ ఘట్టం పారిజాతాన్ని భూలోకానికి తీసుకురావటం, ఎన్ని ఘట్టాలు ఉన్నాయి. ఇంకా ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు పుట్టడం, తర్వాత అనిరుద్ధుడు ఉషధదేవిని పెళ్లి చేసుకోవటం, బాణాసురుడి కథ ఉంటుంది. ఇవన్నీ అయిపోతాయని ఆలోచిద్దాం, ఇంకా 4 రోజులు ఉంది కాబట్టి ప్రస్తుతానికి. ఆఖరణ అర్జునుడు మృతుడైన ఒక విప్రుడి యొక్క బాలుల్ని తీసుకురావడం, ఇటువంటి అత్యద్భుతమైన ఘట్టాలు చాలా ఉన్నాయి.